దివ్యాత్మ స్వరూపులారా, ఆత్మ బంధువులారా, మనం కళ్యాణ దుర్గంలో మన గురుదేవుల యొక్క 28వ ఆరాధనా మహోత్సవాన్ని నిన్నటి నుంచి జరుపుకుంటున్నాము. నిన్న కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహింపబడినవి. ఈరోజు ఉదయం మౌనం విరమించబడింది. సుమారు 6-7 దినముల తక్కువ 8 నెలలు మౌనంలో ఉండవలసి వచ్చింది. ఈరోజే ఆ మౌనానికి విరమణ దొరికింది. ఇంకా కొంచెం స్వరపేటిక ఉదయం చాలా తొందర ఇచ్చింది, సహకరించడం లేదు. కాబట్టి కొంచెం మెత్తగా మాట్లాడవచ్చు, మెల్లగా మాట్లాడవచ్చు. 8 నెలలు భాషతో పరిచయం తక్కువ కాబట్టి ఆ పదములు కూడా అందుబాటులో ఉంటాయో లేదో వెదుక్కోవలసి ఉంటుందో ఏమో. భాష మాట్లాడుతూ ఉంటేనే అందుబాటులో ఉంటుంది, మాటలే లేనప్పుడు కొంచెం తడబడవలసి వస్తుందో ఏమో. మీరు ఆ విషయం కూడా ముఖ్యంగా గమనించి సర్దుబాటు చేసుకోవాలని చెప్పి సవినయంగా తెలుపుకుంటున్నాను. మానవ జీవితంలో అత్యంత ముఖ్యమైనది జ్ఞానం. జ్ఞానం నరాణం అధికం విశేషో, జ్ఞానేన హీనః పశుభిః సమానః. ఆర్య వాక్యం ఇది. జ్ఞానం, జ్ఞాన సంపాదన చాలా ముఖ్యమైనటువంటిది అని. ఈ జ్ఞానాన్ని పెద్దలు 4 విధాలుగా పొందవచ్చు అని తెలిపినారు. ప్రత్యక్ష జ్ఞానమని, పరోక్ష జ్ఞానమని, శబ్ద ప్రమాణమని, ఆప్తవచనమని. బాహ్య వస్తువులతో జ్ఞానేంద్రియములను సంపర్కము చేసి పొందే జ్ఞానాన్ని ప్రత్యక్ష జ్ఞానమని, డైరెక్ట్ నాలెడ్జ్ అంటారు. ఊహించి పొందే జ్ఞానాన్ని పరోక్ష జ్ఞానం అంటారు, ఇండైరెక్ట్ నాలెడ్జ్ అంటారు. అనుభవజ్ఞులు రాసిన గ్రంథములను చదివి పొందే జ్ఞానాన్ని శబ్ద ప్రమాణం అంటారు. శబ్దం అంటే సామాన్యంగా వేదములకే అంటుంటారు. అనుభవజ్ఞులు రాసినటువంటి విషయాలను చదివి తెలుసుకునే జ్ఞానం ఇది, శబ్ద ప్రమాణం. ఆప్తవచనం, పెద్దలు అనుభవజ్ఞులు మహాత్ములు చెప్పగా విని పొందే జ్ఞానాన్ని ఆప్తవచనం అని అంటారు. ఇందులో వేదాంతానికి సంబంధించినటువంటిది పరోక్ష జ్ఞానం, ఇండైరెక్ట్ నాలెడ్జ్, అనుమానం అని కూడా అంటారు దీన్ని. ఇన్ఫరెన్స్ అంటారు ఇంగ్లీష్లో. ఈ అనుమానం 2 విధాలుగా ఉంటుంది అని శాస్త్రజ్ఞులు అంటారు. డిడక్టివ్ ఇన్ఫరెన్స్ అండ్ ఇండక్టివ్ ఇన్ఫరెన్స్ అని. విశ్వజనీయమైన సత్యము నుంచి ఒక సామాన్య సత్యమునకు పయనిస్తే, బుద్ధి పయనిస్తే దాన్ని నిగమన అనుమానం అని అంటారు, డిడక్టివ్ నాలెడ్జ్. ఇన్ డిడక్టివ్ ఇన్ఫరెన్స్ వి ప్రొసీడ్ ఫ్రమ్ యూనివర్సల్ ట్రూత్ టు ది పర్టికులర్ ట్రూత్ అని అంటారు. తెలియని సత్యాన్ని నుంచి తెలిసిన సత్యానికి వచ్చేదే డిడక్టివ్ ఇన్ఫరెన్స్. ఇండక్టివ్ ఇన్ఫరెన్స్, ఇన్ ఇండక్టివ్ ఇన్ఫరెన్స్ వి ప్రొసీడ్ ఫ్రమ్ నోన్ ట్రూత్ టు ది అన్నోన్ ట్రూత్. ఫ్రమ్ పర్టికులర్ ట్రూత్ టు ది యూనివర్సల్ ట్రూత్, తెలిసిన సత్యము నుంచి, తెలిసినటువంటి ప్రత్యేకమైనటువంటి సత్యము నుంచి తెలియని సత్యానికి పోతుంది, ప్రత్యేక సత్యము నుంచి విశ్వజనీయమైన సామాన్య సత్యం వైపుకు పయనం చేసేది అనుగమన అనుమానం అని అంటారు. వేదాంతులు సర్వే సాధారణంగా ఈ రెండిట్లో ఒకదాన్ని అనుసరిస్తారు. తెలియని సత్యము నుంచి తెలిసిన సత్యానికి కొంతమంది వస్తే, తెలిసిన సత్యము నుంచి తెలియని సత్యానికి కొంతమంది పోతారు. కొంతమంది వేదాంతులు దేవుడున్నాడు ఇది పంచాక్షరి మంత్రంగా భావించు అంటారు. ఇది సామాన్యంగా తెలియని సత్యం, ఇది వాళ్లకు తెలిసి ఉండవచ్చు, అయితే చాలామందికి తెలియదు. తెలియని సత్యము నుంచి తెలిసిన సత్యానికి వస్తారు వాళ్ళు, డైరెక్ట్ ఇన్ఫరెన్స్ అది. ఇంకా కొంతమంది ఏమంటారు, నేనున్నాను నాలుగే అక్షరాలు చతురాక్షర్య మంత్రం, ఇది ప్రత్యేకమైనటువంటి సత్యము, ఇక్కడ నుంచి పోతాడు విశ్వజనీయమైన సత్యము వైపుకు. చూడండి, టెంకాయ, టెంకాయలో ఉన్నటువంటి ఆ కొబ్బరిని ఆ నీళ్లను వర్ణిస్తారు. ఇది డిడక్టివ్ మెథడ్, ఇది ఇండక్టివ్ మెథడ్. పైన బొప్ప ఉంటుంది, దాన్ని తీసివేయండి, తర్వాత పీచు వస్తుంది దాన్ని తొలగించండి, తర్వాత గట్టి పదార్థం వస్తుంది దాన్ని కొట్టండి, దాని తర్వాత వచ్చేది చూసుకోండి. ఇది ఇండక్టివ్ మెథడ్ ఇది. కాబట్టి నేను కూడా ప్రవచనంలో ఇండక్టివ్ మెథడ్ని ఉపయోగం చేస్తాను. తెలియని సత్యముల గురించి మీకు చెప్పడం లేదు నేను. ఎక్కడో స్వర్గమని, ఎక్కడో నరకమని, దేవుడని, మోక్షమని ఈ విషయాలను గురించి మీకు చెప్తూ పోతే, యోగానికి సంబంధించినటువంటి అనుభవాలు మీకు చెప్తూ పోతే, అదేమో జానపద సినిమాలోని ఆ చిత్రములు, ఆ దృశ్యములు చూసినట్లు మీరు భావిస్తారు. అట్లు కాకుండా మానవుడంటే ఏమి, జీవితం అంటే ఏమి, జీవన సమస్యలు ఎలా ఉంటాయి, ఆధ్యాత్మిక మార్గంలో పయనించే సందర్భంలో వచ్చినటువంటి ఆటంకములేమి, తొందరలేమి, అడ్డంకులేమి, దాన్ని ఎలా తొలగించుకోవాలి, ఈ విషయాలు చెప్తూ పోతాను. తీరా సాధనం ఎలా చేయాలి, అందులో అవాంతరాములు ఏమొస్తాయి, ఆ సాధనలు సాధించే సందర్భంలో, సాధనం పరిపక్వమైనప్పుడు కలిగే అనుభవాల గురించి నేను చెప్పాను. ఎందుకంటే అది ఎవరికి వారే అనుభవించాలి. ఆధారమని, స్వాదిష్టమని, మణిపూరకమని, అనాహతమని, విశుద్ధమని, ఆగ్నేయమని, సహస్రారమని, అందులో ఈ సప్త చక్రాలని, ఒక్కొక్క దానికి ఒక్కొక్క అధిదేవత ఉన్నాడని, అది ఈ రీతిగా కనబడుతుందని నాకు యోగములో కలిగినటువంటి అనుభవములు మీతో చెప్తూ పోతే ఏమో విచిత్రంగా కనబడుతుంది. అది ఎవరికి వారు సాధించి పొందవలసినటువంటి అనుభవాలు ఇవి. అందువల్ల మానవుడంటే ఎవరు, జీవితం అంటే ఏమి, ఈ జీవితములో ఆధ్యాత్మిక మార్గములో పయనించే సందర్భములో ఏ అడ్డంకులు వస్తాయి, ఈ విషయాలను గురించి నేను చర్చిస్తూ పోతాను. సావధానంగా మీరు వినాలని మీకు తెలుపుతున్నాను. వాట్ ఈస్ మ్యాన్ ఇన్ ద యూనివర్స్? ఏ నథింగ్ కంపేర్ టు ది ఇన్ఫినిట్, ఏ సంథింగ్ కంపేర్ టు ది నథింగ్, ఏ మిడిల్ బిట్వీన్ నథింగ్ అండ్ ఎవరిథింగ్ అని అన్నారు. పాస్కల్ అన్నటువంటి మహనీయుని యొక్క నిర్వచనం ఇది. ఏ నథింగ్ కంపేర్ టు ది ఇన్ఫినిట్, ఏ సంథింగ్ కంపేర్ టు ది నథింగ్, ఏ మిడిల్ బిట్వీన్ నథింగ్ అండ్ ఎవరిథింగ్, దట్ ఈస్ మ్యాన్ అన్నాడు. బర్టన్ రష్యల్ గొప్ప విచారపురుడు, వాట్ ఈజ్ మ్యాన్ అంటే Man stands between two infinities. Man stands between two infinities, the infinitely great and the infinitely small. దీన్నే మన పూర్వీకులు ఋషిమునులు ఆధ్యాత్మికంగా ఆత్మకు పోల్చి చెప్పినారు. దీన్ని అణువరణీయాన్ మహతోమహీయాన్ అని, అణువు కంటే చిన్నది, మహత్తు కంటే మహత్తైనటువంటిది ఆత్మ అని. దీన్నే బర్ట్రండ్ రస్సెల్ చెప్తున్నాడు, మ్యాన్ స్టాండ్స్ బిట్వీన్ టూ ఇన్ఫినిటీస్, ద ఇన్ఫినిట్లీ స్మాల్ అండ్ ది ఇన్ఫినిట్లీ గ్రేట్. ఈ మానవుడు జీవితము నడుపుతున్నాడు. ఏమిటి జీవితం అంటే? జీవితం అంటే ఒక పోరాటం. లైఫ్ ఇస్ ఎ స్ట్రగల్, ఫేస్ ఇట్ అంటాడు. జీవితం అంటే సమస్యల వలయం. ఇదొక పెద్ద సంఘర్షణ, ఇదొక పెద్ద సంగ్రామం, ఇదొక పెద్ద యుద్ధము. దీన్ని ఎదిరించాలి అని అంటారు. దీన్ని కొంతమంది కొన్ని రీతులుగా దీన్ని నిర్వచనం చెప్తూ పోతారు. ఒక హాస్యగాడు ఎంత చక్కగా చెప్తాడు చూడండి, లైఫ్ ఈజ్ ఏ ట్రాజిడీ వెన్ సీన్ ఇన్ క్లోజప్. లైఫ్ ఈజ్ ఏ ట్రాజిడీ వెన్ సీన్ ఇన్ క్లోజప్ అండ్ కామెడీ ఇన్ లాంగ్ షాట్ అంటాడు. దగ్గర నుంచి చూస్తే ట్రాజిడీ అంట, దూరం నుంచి చూస్తే కామెడీ అని అంట. లైఫ్ ఈజ్ లైక్ ఎ సివర్. వాట్ యు గెట్ అవుట్ ఆఫ్ ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ యు పుట్ ఇన్ టు ఇట్. ఇది నీళ్ల కాలువ లాంటిది జీవితం అని అంటారు. ఏమిది? వాట్ యు గెట్ అవుట్ ఆఫ్ ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ యు పుట్ ఇన్ టు ఇట్. నీవు ఏమి వేస్తావో అదే దొరుకుతుంది అని అంటాడు. ఆ కాలువలో నీవు మంచి మంచి సుగంధమైనటువంటివి ద్రవ్యాలు వేస్తే సుగంధమే వస్తుంది, దుర్గంధం వేస్తే దుర్గంధమే వస్తుంది అని అంటాడు. ఇంకొకడు అంటాడు, లైఫ్ ఇస్ ఎ ప్రోగ్రెస్ ఫ్రమ్ వాంట్ టు వాంట్, నాట్ ఫ్రమ్ ఎంజాయ్మెంట్ టు ఎంజాయ్మెంట్. ఒక కోరిక నుంచి ఇంకొక కోరికకు ప్రోగ్రెస్ అయ్యేదే జీవితం అంట. ఒక ఎంజాయ్మెంట్ నుంచి ఇంకొక ఎంజాయ్మెంట్కు పోయేది కాదు ఒక కోరిక అంటే, కోరికలు పెరుగుతూ పోతాయి అని అర్థం. లైఫ్ ఇజ్ ఏ స్ట్రగల్ ఇన్ ద డార్క్. జీవితం చీకటిలో జరిగే ఒక పోరాటం అని అంటాడు ఇంకొక ఆయన. ఈ రీతిగా జీవితాన్ని గురించి అనుభవజ్ఞులు పెద్దలు రకరకాలుగా నిర్వచనాన్ని ఇస్తూ వచ్చినారు. ఈ జీవితం 100 సంవత్సరములు అని అన్నారు. ఆయువు 100 సంవత్సరములందు సగంబు నశించి నిద్రచే నా ఎరలో సగంను గతమయ్యను బాల్య జరా ప్రసక్తిచే బాయక తక్కినట్టి సగవాలు గతించు ప్రయాస వృత్తిచే ఆయువు చంచలం మగుట ప్రాణులకెట్లు సుఖంబు చేకురున్. ఆయువు 100 వత్సరములు. 100 సంవత్సరాలంట, ఇప్పుడు 100 సంవత్సరాలలో బ్రతికేలేదు చాలా మంది. 80 సంవత్సరంలో 70 సంవత్సరంలో పూర్ణాయస్సు అయిపోయి ఉంటుంది. వెనుకటి కాలం మాట ఇది. ఆయువు 100 వత్సరములందు సగంబు నశించి నిద్రచే నా ఎరలో సగంబు గతమయ్యను బాల్య జరా ప్రసక్తిచే బాయక తక్కినట్టి సగవాలు గతించు ప్రయాస వృత్తిచే ఆయువు చంచలంబకుట ప్రాణులకెట్లు సుఖంబు చేకురున్. ఇటువంటి చంచలమైన అస్థిరమైన జీవితంలో సుఖం ఎక్కడ ఉంది? ఉంది సుఖం లౌకిక జీవితంలో ఉంది. పొందవలసిన విధానం మనకు తెలియదు. జీవితాన్ని 2 భాగాలుగా విభజించినారు. ఒకటి లౌకిక జీవితం అని, 2వది పారమార్థిక ఆధ్యాత్మిక జీవితం అని. ఈ జీవితంలో ఎన్నో సమస్యలు, ఎన్నో కష్టములు, ఎన్నో నష్టములు, ఎన్నో దుఃఖములు. ప్రతి దినము ఉదయము నిద్ర నుంచి లేచినప్పటి నుంచి రాత్రి పండుకొనేంత వరకు ఎన్నో సమస్యలతో సతమతమైపోతున్నాడు మానవుడు. నిన్నటి రోజు నుంచి నేను చూస్తున్నాను, నా దగ్గర ఎంతో మంది వస్తున్నారు. స్వామి, నేను సుఖంగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను, ఏ ఒక్కరూ చెప్పలేదు. అక్కడ తడకలన్నీ విరుగొట్టేసినారు చూడండి. అది మీ సమస్య కాదు, నాకు మీరు కల్పించిన సమస్య అది. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్య, ఒక్క సమస్య కాదులేండి, ఎన్నో సమస్యలతో స్వామిని చుట్టుముడుతూ ఉన్నారు. స్వామి మంత్రం ఇయ్యండని, సాధన చేస్తానని, మనసు నిలవడం లేదు, ఎలా నిలపాలని, ధ్యానం ఎలా చేయాలని, ఎలా కూర్చోవాలి, మనస్సును ఎలా అరికట్టాలి, ఎవరైనా అడిగినారా? మీరే చెప్పండి. నిజమైన జీవితం ఆధ్యాత్మిక జీవితమే. ఆధ్యాత్మిక జీవితంలో అడుగు పెట్టవలసిన సందర్భంలో అనేకమైనటువంటి సమస్యలు ఎదురవుతాయి. బాగా జ్ఞాపకం పెట్టుకోండి, లౌకిక జీవితంలో ఉన్నంత వరకు ఎటువంటి సమస్యలు ఉండవేమో, ఆధ్యాత్మిక జీవితంలో అడుగు పెట్టదలిచే సందర్భంలో, ప్రయత్నించే సందర్భంలో అనేక సమస్యలు. ఆ సమస్యలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇంటిలో నుంచే ప్రారంభమవుతాయి. భార్య బిడ్డల చేత సమస్య రావచ్చు, తల్లి తండ్రుల చేత సమస్య రావచ్చు, అన్నదమ్ముల చేత రావచ్చు, అక్క చెల్లెళ్ళ చేత రావచ్చు, అత్త మామల చేత రావచ్చు, దగ్గరి బంధువుల చేత, దూరపు బంధువుల చేత ఎన్నో సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ముఖ్యంగా ఈ అడ్డంకులు బంధువర్గం నుంచే ప్రారంభమవుతాయి. వీటిని ఎదురించాలి. ఎవడు బంధువు? గురువాక్యం ఏముంది? ఎక్కడి బంధువులో నరుడా, ఎక్కడి చుట్టములో? ఎక్కడి బంధువులో నరుడా, ఎక్కడి చుట్టములో? ఎక్కడి చుట్టము చట్టము తెలిసితే గుట్టు తెలిసిన గురుపుత్రులకు ఎక్కడి బంధువులో? అన్నదమ్ములంట, నరుడా వదిన మరదులంట, మాయ సంసారమురా నరుడా, కాయము నమ్మకురా. ఎక్కడి బంధువులో నరుడా, ఎక్కడి చుట్టములో? ఇదంతా అబద్ధం అంటుంది వేదాంతం. బంధువులంతా ఎప్పటి దగ్గరకు వస్తారు? నీ దగ్గర గంట ఉన్నప్పుడే వస్తారు. ఆత్మబంధువు గురువు ఒక్కడే. ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు వత్తురు. అది ఎట్లన్నా నీకు చాలా బాగా తెలుసు. ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు వత్తురు. అది ఎట్లన్నా తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు. కదరా సుమతి, చిన్న పద్యంలో పెద్ద అర్థం పెట్టినారు. ఇది సామాన్యంగా అందరి విషయంలో కరెక్టేమో, అవునా? ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు వత్తురు. అది ఎట్లన్నన్ తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు. చూడండి, ఒక సత్యం మీ ముందు పెడుతున్నాను. బంధువులకు ఎంత మంచి చేసినా చెడు అంటారు, ఎంత నీతి చూపించినా అవినీతి అంటారు, ఎంత న్యాయం చేకూర్చినా అన్యాయం అంటారు, ఎంత మేలు చేసినా కీడు అంటారు. కుక్కకైనా విశ్వాసం ఉంటుంది, బంధువులకు ఉండదు. మాటలు రాని ఆ ప్రాణికి ఎంతో విశ్వాసం ఉంటుంది. ఇప్పుడు అట్లా ఎండిన రొట్టెను వేయండి, వారం తర్వాత తూక అల్లాడించుకుంటూ మీ దగ్గరికి వస్తుంది. అదే బంధువులకు ఎంత గంటిచ్చినా, ఏమిచ్చినా, ఆంధ్ర బ్యాంక్ కంప్లీట్ మీదే తీసుకోపో అని చెప్పినా, పోయేటప్పుడు అదంతా షూట్ కేసులో పెట్టుకుని బయటకు వచ్చి ఆటో రిక్షాకి డబ్బులు ఇమ్మంటాడు. బ్యాంక్ అంతా ఇచ్చినప్పటికీ బయటకు వచ్చి ఆటో రిక్షాకి డబ్బులు ఇమ్మంటాడు. బంధువు ఇట్లా ఉంటాడు చూడండి. ఆధ్యాత్మిక జీవితంలో పయనించే సందర్భములో ఇవన్నీ ఎదుర్కోవాలి. బంధువులతో వచ్చే సమస్యలు ఉండనే ఉంటాయి. ఇంకొకటి, ఆధ్యాత్మిక వ్యక్తికి కులం అభిమానం ఉండకూడదు. ఇది కూడా చాలా ముఖ్యం. ఈ కాలంలో మరీ ఎక్కువైపోతుంది ఇది. సిద్ధయ్యనట్లే అడిగితే ఏమండి మీ కులం ఏది అంటే, ఏ కులమని నన్ను వివరం అడిగితే ఏమని తెలుపుదు, లోకులకు పలు కాకులకు దుష్టులకు దుర్మార్గులకు. ఏ కులమని నన్ను వివరం అడిగితే ఏమని తెలుపుదు లోకులకు. కులము 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 అంటారు, ఏం తెలుపు, నువ్వు కాకులు దుష్టులు దుర్మార్గులు. అభిమానం వదులుకున్నావా? బ్రాహ్మణులకు బ్రాహ్మణులు చూసి చాలా సంతోషం, ముస్లింలకు ముస్లింలు చూస్తే ఎనలేని ప్రీతి, క్రైస్తవులకు క్రైస్తవులు చూస్తే అబ్బాబాబాబాబా, బ్రదర్ బ్రదర్, ఇంకా వైశ్యులకు వైశ్యులు చూస్తే బావా బావా, ఇంకా క్షత్రియుల్లో అబ్బాబాబాబా, భాసార క్షత్రియులు అంట, సూర్యవంశ క్షత్రియులు అంట, చంద్రవంశ క్షత్రియులు అంట, వాళ్ళు వాళ్ళు కలుసుకుంటే బలి ఆనందం ఆనందం ఆనందం. ఇంకా రెడ్లకు చూస్తే రెడ్లకు చాలా ఆనందం, ఇంక కమ్మవాళ్ళకు చూస్తే కమ్మవాళ్ళకు చాలా ఆనందం, హరిజనులు చూస్తే హరిజనులకు ఆనందం, గిరిజనులు చూస్తే గిరిజనులకు ఆనందం. ఇది సంకుచిత మనోభావం. ఇది లోపల ఇది ఒక రోగంగా ఉంటుంది, దాన్ని తుడుచుకోవాలి. ఇది ఉన్నవాడు అర్ధడుగు కూడా ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వేయలేడు. ఎందుకు, సమానమైనటువంటి దృక్కోణం లేదు కాబట్టి, విశాల మనోభావం లోపిస్తుంది కాబట్టి ఆధ్యాత్మికంగా ముందుకు వేయలేము. కాబట్టి కుల అభిమానము కూడా విడిచిపెట్టాలి. ఇంకొక అత్యంత ముఖ్యమైనటువంటిది త్యాగం. త్యాగేనైతే అమృతత్వ మానసు, చాలా ముఖ్యమైనటువంటిది త్యాగం. ఇది చూడండి, నేను ఒక ప్రిన్సిపాల్ గా పనిచేస్తూ ఉండేవాడిని. నేను 20 సంవత్సరాలు చేసినాను, పైన 2-3 నెలలు చేసిండొచ్చు. చాలా చక్కగా లెక్చరర్ గా ప్రిన్సిపాల్ గా చేసిన వాడిని నేను. వెనుకటి గత నా సహ ఉద్యోగులంతా చాలా మంది వచ్చినారు లెక్చరర్లు. నేను హుళే నర్సీపూర్లో పనిచేస్తున్నప్పుడు, బిలికేర్లో పనిచేస్తున్నప్పుడు, హరపనహళ్ళిలో పనిచేస్తున్నప్పుడు నా సహ ఉద్యోగులంతా వచ్చినారు. 20 సంవత్సరములు నేను ఉద్యోగం చేసినటువంటి వాడిని. ఆ సంస్థలో ఒక దేవాలయం మాదిరిగా తీర్చిదిద్దినటువంటి వాడిని, అతిశయోక్తి కాదు, ఉన్నమాట చెప్తున్నాను. 20 సంవత్సరముల నా సర్వీస్లో గవర్నమెంట్ సేవకునిగా నేనెప్పుడూ ఒక్క నిమిషము కూడా ఆలస్యంగా నేను కాలేజీకి వెళ్ళలేదు. అహంకారంతో చెప్పడం లేదు. డ్యూటీ ఈజ్ గాడ్. ఫస్ట్ డ్యూటీ, తర్వాత గురువు కానీ దైవం కానీ ఎవరైనా కానీ, డ్యూటీ ఈజ్ గాడ్. అదే నా సహోద్యోగులకు అంతా నేర్పించినాను, నా పిల్లలకు నా స్టూడెంట్స్కి అంతా అదే నేర్పించినాను. పంక్చువాలిటీ చాలా ముఖ్యమని. నా సర్వీసులో 20 సంవత్సరముల సర్వీసులో 2 పొరపాట్లు మాత్రం చేసినట్లు నాకు చాలా జ్ఞాపకం, బాగా జ్ఞాపకం ఉంది. ఆ సిస్టర్ విజయలక్ష్మి కూడా వింటుండవచ్చు. ఒకే ఒక్కసారి కాలేజీకు, అదే ఈ శిష్యుల క్యాంపుల వల్లనే 5 నిమిషాలు ఆలస్యంగా పోయినాను నేను. కేవలం 5 నిమిషాలు. నాగరశెట్టి కలవండారు వాళ్ళు. సార్ రాండి సార్, దశగా సైన్ చేసేసేయండి సార్. ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నో ఎక్స్క్యూజ్. ఫస్ట్ సిఎల్ మార్క్ చేసుకొని చేయించుకొని నేను డ్యూటీ చేసినాను నేను. ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నో ఎక్స్క్యూజ్. వాడు చిన్నవాడు కావచ్చు, పెద్దవాడు కావచ్చు, నరుడు కావచ్చు, నారాయణుడు కావచ్చు, తప్పు తప్పే. 2వ పొరపాటు, నేను 20 సంవత్సరములు సర్వీసులో ఏ ఒక్కసారి కూడా నేషనల్ ఫెస్టివల్స్కి ఆబ్సెంట్ కాలేదు. జాతీయ పండుగలు ఉన్నాయి, ఎప్పుడూ ఆబ్సెంట్ అయినాడు కాదు. పోయిన సంవత్సరమే జరిగింది అది. ఇక్కడ మడకశిరలో ఒక రాజకీయ నాయకుడు ఎంత లేదన్నా వద్దన్నా కాదన్నా అదేమో ఎట్లాదో స్టోరేజ్, అది కోల్డ్ స్టోరేజ్, ఎటువంటి దాన్ని ఓపెన్ చేసేదానికి స్వాముల వాళ్ళే రావాలని, అటువంటి కార్యక్రమాలు నేను హాజరు కాలేదు ఎప్పుడు, నేను రాలేనని రాకూడదని ఎంత చెప్పించినా వినలేదు. పేపర్లు వేసేసినారు, పేపర్ పంపించినారు. ఆ కార్యక్రమం కూడా జనవరి 26ననే పడాలనా? నేషనల్ ఫెస్టివల్ ఆ రోజు జనవరి 26 మీకు ఏమో తెలుసు, అది ఏం జరుగుతుంది, ఎట్లా ఉంటుంది చూడండి టెన్షన్. ఆ రోజు బులికేర్లో ఉన్నాను ప్రిన్సిపాల్గా, సహోద్యోగులను అందరినీ పిలిపించి అందరికీ చెప్పి విధి లేని పరిస్థితుల్లో నేను పోవలసి వచ్చింది, నేను పోతున్నాను అన్యథా భావించవద్దండి అని చెప్పి అటెండెన్స్లో సీఎల్ మార్క్ వేసుకొని నా చేతులతో నేను వేసుకొని వాళ్లకు చెప్పి ఆ ఇన్స్టిట్యూషన్ విడిచి ప్రోగ్రామ్కి రావాల్సి వచ్చింది. నాకు తెలిసినంత వరకు ఈ పొరపాట్లు జరిగినాయి. నాకు న్యాయంగా రావాల్సిన జీతం విడిచి మినహాయించి గవర్నమెంట్ సొమ్ము ఏమీ తినలేదు. నేను ఇంత నిష్ఠగా పనిచేస్తున్న నాకు నా గురువు వచ్చి ఉద్యోగం చాలించమన్నాడు. ఎంతో ఆనందంగా సహ ఉద్యోగులు కలిసిమెలిసి పనిచేస్తుంటే, అయితే గురువాక్యం మనోనిశ్చయం, ప్రభు ఆనాడు ఇచ్చినది నీవే, ఈనాడు వాపస్ పుచ్చుకుంటున్నది నీవే, నాకు బాధ లేదు, సంతోషంగానే విడిచిపెడుతున్నాను నేను. నా గురించి, నా జీవితాన్ని గురించి, నా భవిష్యత్తుని గురించి అందరికంటే నీకు బాగా తెలుసు, అటువంటి నీవు విడిచిపెట్టమంటున్నావు. విడిచిపెట్టవలసి వచ్చింది. కాబట్టి త్యాగం అంటారు దాన్ని. త్యాగే నైక్య అమృతత్వ మానసు, గురువాక్యం మనోనిశ్చయం. జీవితంలో నీ యోగం కంటే, ధ్యానము కంటే, తపస్సు కంటే అత్యంత ముఖ్యమైనటువంటిది నీతియుతమైన జీవితం, ఆదర్శయుతమైనటువంటి జీవితం అత్యంత ముఖ్యమైనటువంటిది. ఇది ఎప్పుడైతే నీతివంతుడవుతాడో మూడు వంతులు యోగం సంపాదించినట్లే వాడు. ఆధ్యాత్మిక మార్గంలో అతి సులభంగా పైకి ఎక్కిపోవచ్చు. లక్షలాది మంది శిష్యులున్నారు, భక్తులున్నారు. నేను ఎప్పుడూ నా గురువు అనేవాడు చెప్పడం చాలా సులభమురా, ఆచరించే టైంలో తెలుస్తుంది దాని కథ. చాలా సులభం చెప్పేది, ఆచరణ చాలా కష్టము అని. కడతీర్చే గురుడెప్పుడు కాసులడగడురా, ఆశాలు ఉడిగినా గురుడు అతడే దైవమురా, ఢంకాపథంగా చెప్పినాడు గురువు ఈ వాక్యం. ఇది కడతీర్చే గురుడు తన స్వార్థానికి, తన కొరకు, తన భార్య బిడ్డల కొరకు ఎప్పుడూ చేయి చాచి అడగకూడదు. గురువు హస్తం ఎప్పుడూ పైన ఉంటుంది ఆశీర్వాదం ఇచ్చేది. చూడండి, ఈరోజు ఆశ్రమములో పనుల కొరకు అడగాలంటే గురువుగా ఎంతో అడగవచ్చు. నేను ఒక సామాన్య మానవుడు చాలా నిరాశ నిస్పృహలతో, భయంతో, ఆందోళనతో నా దగ్గరకు వచ్చినాడు. గురువాక్యం, దైవవాక్యం కొన్ని అమృత ఘడియలుంటాయి, కాబట్టి గురువు దగ్గర కాచి లేచి వేచి ఉండాలి. ఆయన వచ్చి గురువాణిని తనివితీర పొంది పోయినాడు. ఈరోజు దేశంలోనే అత్యంత శ్రేష్టమైనటువంటి స్థానములో ఉన్నాడు. ఆ రోజు రాత్రి 11-12 గంటల సమయంలో నాతో మాట్లాడుకొని పోతూ ఉంటే ఆయన కొట్రప్ప అనే శిష్యుడు ఉండే, ఏం స్వామి ఎట్లున్నా ఈయన పరిస్థితి, వెనక సీట్లో కూర్చున్నాడు, ముందు డ్రైవర్ ఉన్నాడు, ఒంటరిగా పోతున్నాడు, ఒక సేవకుడు కానీ ఒక జవాను కానీ ఒక ప్యూను కానీ ఈయనకి లేదు కదా అంటే, కొట్రప్ప యోగం ఉంది, అడుగడుగున అంగరక్షకులు ఉండే సమయం కూడా వస్తుంది అని, అడుగడుగున అంగరక్షకులు ఇప్పుడుండే పరిస్థితికి తిప్పి కొట్టినట్లు ప్రాప్తి ఉంది అన్నాను. ఇప్పుడుండే పరిస్థితికి తిప్పి కొట్టినట్లు ప్రాప్తి ఉంది అన్నాను. ఆ వాక్యం వచ్చేసింది, దాని అర్థం నాకే కాలేదు. 4 రోజులు ఆలోచన చేసినాం దాన్ని, తిప్పి కొట్టేటట్లు, ఇప్పుడుండే పరిస్థితికి తిప్పి కొట్టేటట్లు ప్రాప్తి ఉంది. ఏమి గురువు నోటలో ఇట్లా పలికించినాడు, ఇప్పుడుండే పరిస్థితికి తిప్పి కొట్టేటట్లు ప్రాప్తి ఉంది, ఇవే మాటలు. ఆయన కూడా అడిగినాడు, కొట్రప్ప ఏం స్వామి ఏమో ఇట్లా నడుస్తారు అంటే నాకే అర్థం కావడం లేదు, ఎందుకన్నాను. తరువాత తెలిసింది చూడండి, ఎంపీగా ఉన్నాడు ఆ రోజు, ఈరోజు పిఎంగా మారినాడు. ఎంపీని తిప్పేస్తే ఏమవుతుంది, ఊహించని రీతిలో అనుకోని రీతిలో ఈరోజు నేను పోయి చేయి చేస్తే నేను చేసిన మేలుకు కాదనలేరు, లేదనలేరు. అయితే గురువుగా నేను చేయి చాచేవాడిని కాదు, గురువు హస్తం ఎప్పుడూ ఇట్లే ఉంటుంది, ఆశీర్వదించే హస్తం ఇది, యాచించే హస్తం కాకూడదు. ఆశ్రమంలో పనులు జరిగిపోతాయి, నాకు ప్రధాని నా గురువే, నాకు రాజు పరమాత్ముడైతే నాకు ప్రధాని నా గురువు. నరసింహపు వాళ్ళని నేను కోరింటినే, నేను అడిగింటినే, తెచ్చిపెట్టినటువంటి వాళ్ళు ఎవరు, గురువే తెచ్చిపెడతాడు. ఏ సమయములో ఎవరి చేత ఏ పనులు చేయించాలో ఆయనకు తెలుసు. కాబట్టి ఆదర్శాలు చాలా ముఖ్యము, చాలా ముఖ్యము, చాలా ముఖ్యము. అందుకే నీతితో బతకండి అని శిష్యులకు చెప్తూ ఉంటాను. నీతి నా జాతి అది వదిలిన నాడు ఒక కోతిగా మారిపోతాడు. నీతియుతమైన జీవితం నడపాలి. మీరు అనుకోవచ్చు కళ్యాణ దుర్గం స్వామి వచ్చినాడు ఎంత గంటు కట్టుకుపోతాడు అని, సుమారుగా 1,00,000 మంది వరకు కూర్చున్నారు ఈడ, కార్యకర్తలు ఎంతెంత వసూలు చేసుకున్నారో ఏమో, అంత అయినాక స్వామి రాత్రి 12 గంటలకు గంట కడతాడేమో అని, ఆయన కట్టలేకుండా శిష్యులు కట్టిస్తారేమో అని మీరు అనుకోవచ్చు. ఆదర్శాలతో బ్రతికిన దంపతులకు పుట్టిన ఆదర్శాలను చిన్నప్పటి నుంచి నేర్చుకున్నటువంటి వాడిని నేను. ఈరోజు పెన్షన్తో బతుకుతున్నాను, టెన్షన్ లేకుండానే బ్రతుకుతాను నేను, చేయి చాచేది కాదు. చివరి వరకు నా గురువుకు నేను తపశ్శక్తి అడగడం లేదు, గొప్ప గొప్ప వరాలు అడగడం లేదు. స్వామి ఎట్టి పరిస్థితుల్లోనూ నీతిని విడవకుండా ఆదర్శాలను విడిచిపెట్టుకోకుండా జీవితం సాగేటట్లు ఆశీర్వాదం చేయి, ఇంత తప్ప నేను ఏం అడగడం లేదు. జాతి గౌరవం నీతిపైనే ఆధారపడి ఉంటుంది. ఎంతో మంది లక్షాధికారులు ఉన్నారు, కోటాధీశ్వరులు ఉన్నారు శిష్యుల్లో భక్తుల్లో, రాబియా పెద్ద మహాత్మరాలు, రాబియా బస్రీ అని పేరు ఆమెకు. ఒకరోజు ఒక కోటాధీశ్వరుడు ఆమె ఇంటికి వస్తాడు, పూరి గుడిచే చీకటైపోతుంది, తల్లి ఈరోజు ఇక్కడే తలదాచుకుని ఉదయం పోతాను నేను అని అంటాడు. అలాగే చేయనాయన అని అంటుంది. రాత్రి ఆమెకు ఉన్న రెండు రొట్టెల్లో ఒక రొట్టె ఇస్తుంది అతిథికి. కూటాధీశ్వరుడు అంతా అబ్జర్వ్ చేస్తున్నాడు, దాన్ని తింటాడు, రాత్రి పండుకోవాలి. రెండు చినిగిన చేపలు మాత్రమున్నాయి ఇంటిలో. ఒక చేప దానిలోనే కొంచెం బాగుండే చేప అతిథికి ఇచ్చి చినిగిన చేపలో ఆమె పండుకుంటుంది. కప్పుకొనే కూడా లేదు, తాను చెరువునే కప్పుకొని అట్లే ముదురుకుంటుంది. అది చినిగిపోయింది చీరంతా. ఉదయమే లేస్తాడు శిష్యుడు, పోయే ముందు ఆ మహాతల్లి దగ్గర వస్తాడు. అమ్మా, చిన్న విన్నపం. ఏమిటి నాయన? నీ శిష్యుణ్ణి నేను, రాత్రి పగలు నిన్ను ధ్యానం చేసేవాణ్ణి. తల్లి, ఎంత హీన స్థితిలో ఉన్నావు నీవు. నేను ఎప్పుడూ రాలేదు ఈ చోటికి. అమ్మా, నువ్వు ఆజ్ఞాపించు, నీవు ఏమి కోరితే అది నేను తెచ్చిపెడతాను. ఇడ రాబియా అనింది. నాయనా, యాచించమంటావా? యాచించమంటావా? యాచన కాదు తల్లి. మరి ఏమిటిది? నా దైవం, నా పరమాత్ముడు, నా దేవుడు ఇదే రీతిగా బ్రతకాలని శాసిస్తున్నాడు, నిర్ణయించినాడు. నేను ఇట్లే బ్రతకాలి. నీవు అదే రీతిగా బ్రతకాలని నిర్ణయించినాడు, అట్లే నీవు బ్రతకాలి. ఆయన ఆజ్ఞకు విపరీతంగా నడుచుకోమంటావా? ఆ యాచన నీ దగ్గర చేయమంటావా? వాణ్ణి కోరుతాను లేదు. అయితే ధనాన్ని కాదు, ఐశ్వర్యాన్ని కాదు, ఈ సుఖాన్ని కాదు, నేను కోరేది వాని చల్లని దయ, చల్లని కృప, చల్లని ఆశీర్వాదం. ఇంతకంటే నేనేమి కోరను. నేను ఇలాగే బ్రతకాలి, మీరు అలాగే బ్రతకాలి. ఎండిన రొట్టెలే నేను తినాలి, పూరి గుడిసెలోనే పడి ఉండాలి. ఎందుకు? దైవ నిర్ణయం ఇది, వాడు నిర్ణయించినాడు. దీనికి అడ్డు తీసుకురావద్దు, మభ్య పెట్టవద్దు. నాకు ఆ మహాత్ములకు అడుగు జాడలి, మాకు దారి దీపాలు కావాలి. తుకారాముకు ఎన్ని రీతులుగా మభ్య పెట్టేకి చూసినాడు శివాజీ. ఐశ్వర్యమంతా ఇంటికి పంపిస్తూ వచ్చినాడు, ధనధాన్యములు బంగారంతా పంపించినాడు. విఠలా, ఏమో చేస్తున్నావు, నాకు టోపీ వేస్తున్నావు నువ్వు. లౌకికమైనటువంటి ఈ ఆశలు చూపించి నీ నుంచి నన్ను దూరం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నావు. ప్రభు, నేను ఏం పాపం చేసినాను, నన్ను ఎందుకు నీ నుంచి దూరం చేస్తున్నావు? నాకు ప్రభు, నీ కాళ్ళే నాకు కావాలి. ఈ రాజులు, రాజ్యాలు, వైభవాలు నాకు వద్దు ప్రభు. అయ్యలారా, వాపస్ తీసుకుపోండి. అది ఆదర్శం అంటే, అది నీతి అంటే. ఈ రీతిగా బ్రతికినటువంటి వాళ్ళ పేర్లు ఆ చంద్ర తారకంగా ఉంటాయి. ఉండవా? మా దగ్గర పాంపండ్ షో లేదు. బీదవాడు వచ్చినా, కోటీశ్వరుడు వచ్చినా నేను ఒకే రీతిగా మాట్లాడతాను. పట్టు మంచాలు నాకు లేదు, పట్టు పరుపులు లేదు, మృష్టాన్నములు నాకు లేదు. నేను తినే ఆహారం చూస్తే వింటే ఆశ్చర్యపోతారేమో. చిన్నప్పటి నుంచి అలవాటు పడినటువంటి వాడిని నేను. మా పెద్దలు నేర్పినారు అది. ఇదేరా శాశ్వతము? అది శాశ్వతము కాదు. ఆ భోగాలు విడిచు, సింపుల్ లివింగ్, సింపుల్ లివింగ్. అందువల్ల నా శిష్యులకు కోరేది నేను, నేను ఉపదేశించేది ఇంతే, నీతిగా బతకండి. ఏ రీతిగానైనా కాపాడుతుంది అది. చూడండి, ఈరోజు హాస్యాస్పదంగా ఉండవచ్చు మీకు, అసత్యం బయటకు బాగా కనబడవచ్చు. సత్యం నివురు గప్పిన నిప్పు లాంటిది. సత్యము చెప్పులు తొడుక్కునే లోపల అసత్యం ఊరు చుట్టేసుకుని వస్తుందంట. సత్యం చెప్పులు తొడుక్కునే లోపల అసత్యం ఊరు చుట్టేసుకుని వస్తుంది. మాకు అటువంటి పాంపండ్ షో అవసరం లేదు, కృత్రిమ జీవితం అవసరం లేదు. మీకు మభ్యపట్ట తెలుసుకోలేదు, నాకు పేరు ప్రతిష్టలతో పని లేదు. నాకు నిన్నటి నుంచి వింటున్నాను,
ఏ స్టేజ్ లోను దైవాంశ సంభూతులు పరమాత్మలు ఏమి డైలాగ్స్ మీవి? ఎప్పుడైనా చెప్పుకున్నానా నేను దేవుడని, భగవాన్ అని చెప్పుకున్నానా, పరమాత్ముడు అన్నానా? మీలాంటి వాణ్ణే నేను, మీలాంటి వాణ్ణి. కృషి చేసినాను, మీ కృషి లేదు. కృషి ఉంటే ఋషి అవుతావు. నేనే ఉదాహరణ దానికి. ఆకాశం నుంచి నేను ఊడిపడలేదు. అందరికి ఉన్నట్లే అవయవాలు నాకు ఉన్నాయి. అయితే కృషి ఉంది, కష్టపడ్డాను నేను. మీరు కష్టపడండి, నా అంతటి వారు కాకుంటే ఇప్పుడు చెప్పండి. కృషితో ఋషి అయ్యే తీరుతాడు. ఆ సత్తా, ఆ శక్తి, ఆ సామర్థ్యం మీలో ఉండేది, ఉపయోగం చేయడం లేదు అంతే. కాబట్టి ఇటువంటి పేర్లు, ఇటువంటి పొగడ్తలు నా దగ్గర తీసుకురావద్దండి. భగవాన్ అని, పరమాత్మ అని, దేవాది దేవుడని, దైవాంశ సంభూతుడని మీరు చెప్తూ ఉంటే నాకు ఊపు వస్తుంది. ఇంకా కొన్ని నెల, రెండు నెలలు, ఆరు నెలలు ఇట్లే చెప్తా ఉంటే చీ, ఆ బ్లాడర్లో వేస్తారు చూడండి, గాలి వేస్తే ఎట్లా ఊదుకుంటుందో. తర్వాత కింద దిగుతానా నేను? నేను దేవుడు. ఇటువంటివి అక్కర్లేదు, మనమంతా ఒకటే. కృషి ఉంది, కృషి లేదో, తక్కువ ఉందో, అంతే డిఫరెన్స్. కృషి చేయడం వల్ల ఈడు కూర్చున్నాను, మీరు కూర్చోండి, ఈడ కూర్చోవచ్చు. ఇంకా కృషి నాకంటే ఎక్కువ చేయండి, నా తల మీద కూర్చోవచ్చు. కృషితో ఋషి అయ్యే తీరుతాడు. నేను సామాన్యమైనటువంటి మానవుండే, ఈ పొగర్తలు ఎప్పుడు తీసుకురావద్దండి నాకు, అవి చాలా డేంజర్. ఒక వ్యక్తి, ఒక చిన్న గురువు ఏమో చేస్తూ పోతే చుట్టూ భట్రాజులు చేరినట్లు చేస్తారు. ఇంద్రుడు, చంద్రుడు, మహేంద్రుడు, దేవేంద్రుడు అన్నట్లలో వాడు పైనకి పోతాడు. ఎట్లో ఇట్లుంటాడు ఇంద్రుడు, చంద్రుడు, దేవేంద్రుడు, మహేంద్రుడు అంటే దాని మెడ కూడా తిరగదు. తర్వాత ఐఆమ్ సంథింగ్, ఐఆమ్ సంథింగ్ అనే దాంట్లో పోతాడు. యు ఆర్ నథింగ్ అని మనకి తెలీదు పాప. రెస్పెక్ట్ గురు, వర్షిప్ గాడ్. బాగా జ్ఞాపకం పెట్టుకోండి, రెస్పెక్ట్ గురు, వర్షిప్ గాడ్. మనందరికీ దేవాది దేవుడు ఒక పరమాత్ముడే. వాడు జ్యోతి రూపంలో, ప్రకాశ రూపంలో, తేజస్సు రూపంలో లోపల ప్రతి ఒక్కరిలో దాగి ఉన్నాడు. నేను కృషి చేసి చూసినాను, మీరు ఇంకా చూడలేదు. ఉన్నాడు మీలో, ఖచ్చితంగా ఉన్నాడు, ప్రతి ఒక్కరిలో ఉన్నాడు. కృషి చేయండి, కష్టపడండి, దినాలు ఊరికి వేస్ట్ చేయవద్దండి. ఏ దేవుణ్ణైనా కొలచండి. బొమ్మం సామే కొలవాలని చెప్పి నియమం లేదు. ఆ రీతిగా చెప్పేవాడు గురువే కాదు. నాకు రాముని మీద ప్రీతి ఎక్కువ ఉంది, రామునే కొలువు. కృష్ణుని మీద ప్రీతి ఎక్కువ ఉంది, కృష్ణున్నే కొలువు. విడిచిపెట్టొద్దు, వేరే వద్దు. వేరే గురువు మీద మక్కువ, ఆల్ రైట్. వెంకటేశ్వరుడు, వెంకటేశ్వరుని మీదే దృష్టి పెట్టు. సాధన చాలా ముఖ్యం. పరిశుద్ధమైనటువంటి మనస్సు కావాలి. చూడండి, దేవునికి ప్రతిదినం ఉదయం సుప్రభాతంతో మేలుకొలుపు జరుగుతుంది కదా. వెంకటేశ్వర సుప్రభాతమని, ఆంజనేయ సుప్రభాతమని, శ్రీరాముని సుప్రభాతమని. అయితే నాకు మేలుకొలుపు ఎలా జరుగుతుంది? తిట్ల ప్రభాతంతో నాకు జరుగుతుంది. మీకు వింతగా కనబడుతుందేమో, సుప్రభాతము దేవుళ్లకు, తిట్ల ప్రభాతము నాకు. ఎట్లు చెప్తాడు స్వామి అని చెప్పి పల్లెటూరు వాళ్ళు అనుకునేరు. నిజం చెప్తున్నాను నేను. ఎవరు తిట్టం నాకు? నిందించేది ఎవరు? దూషించేది ఎవరు? దూరం వాళ్ళే? లేదు లేదు, దగ్గర వాళ్ళే, శిష్యులే. అయ్యో ఇది చాలా వింతగా ఉంది స్వామి, కొంచెం ఎగ్జాంపుల్ చెప్పి చూస్తాను. మీకు మగపిల్లలే పుట్టి తిట్లెవరికి స్వామికి? ఏడిది స్వామి ఏమో, ఆరతికి ఒక ఆడబిడ్డన్న వద్దా? ఆహాహాహాహాహా, ఆశీర్వాదం చేసినప్ప వచ్చి స్టార్ట్ అయ్యా నాకు. ఆడపిల్లలే పుట్టి వచ్చే గ్రాచారం, ఒక్క మగపిల్లోడు వంశోద్ధారకుడు వద్దా? స్వామి 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 అని పోతావు. ఒక మగపిల్లోడని అన్నాడా?
ఉన్నటువంటి ఒకే ఒక పిల్లడు ఊడిపోయా, చచ్చిపోయా, వచ్చే గ్రహచారం స్వామికి. ఎట్లో అట్లా ఇట్లా ఊగుతూ ఉండే ఒక పిల్లడు, వాడు అవుట్. ఇంకా స్వామి ఆశీర్వాదం చేస్తాడేమో చేస్తాడేమో, తిరుగుతీము తిరుగుతీము ఏమీ లేదు. స్వామి నీ దగ్గర నీవే ఉండు, మా దగ్గర మేమే ఉంటాం. నీ కొడుకులకి ఏమైనా ఉద్యోగం రాలేదు, గ్రహచారం స్వామికే. చక్కని ఆశీర్వాదం చేయాలి వచ్చిన తక్షణం. చెట్లు పండ్లా పీకిస్తుందని త్వరగా. ఉద్యోగం రాకుంటే నాకే తిడతారు. ఇంకా విపరీతం ఈ కాలంలో. ఆ స్వామికి మొక్కి 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 సాలైంది, ఉద్యోగం రాయింది. ఆయన ఫోటో దేవుని గుట్లు ఎందుకు పెట్టాలి? తీ బిడ్డల పెళ్లి కాలేదు. 19 సంవత్సరాల 20 సంవత్సరాల 22 సంవత్సరాల 6 సంవత్సరాల సంబంధాలు చూస్తుంది, 7 చూస్తుంది, 8 చూస్తుంది, సంబంధాలు కుదరలేదు. గ్రహచారం ఎవరికి స్వామికి? కుంభం మోస్తే స్వామి 5 సార్లు మొగుడు కనబడలేదు. ఆహా, కోర్టులో కేసులు తెగలేదు వచ్చే గ్రహచారం స్వామికి. అన్నదమ్ములు కొట్లాడుకుంటారు ఆస్తుల కోసం, బాగా పరిష్కారాల కోసం జుట్లు జుట్లు పట్టుకుంటారు. తిట్లు మాత్రం, జుట్లు మీరు పట్టుకున్న తిట్లు మాత్రం స్వామికే. ఏం చేసినాడు స్వామి? స్వామి స్వామి అని పోతా స్వామండి, బొమ్మంశం అండి, బొమ్మంశం. ఏం చేసినాడు? ఆహాహా, బలిపోతి స్వామి దగ్గర. కొంచెము మీ వ్యాపారంలో ఎక్కువ తక్కువ కావాలా వచ్చే గ్రహచారం స్వామి. నాకు అదే పని, ఎవరు వ్యాపారం జరుగుతూ ఉంది, ఎవరికి కోర్టు కేసులు తెగినాయి, ఎవరికి లేదు, ఇదే పనేనా నాకు? కాబట్టి దేవుళ్ళకు సుప్రభాతం అయితే నాకు తిట్ల ప్రభాతమే. ఎవరో వరుడు వధువు చూపించింటారు, ఎట్లా ఉంది స్వామి అంటాము, పర్వాలేదు చేసుకోవాలి అంటాను అంటే కదా వచ్చి నాకు పెండ్ల ఉంటుంది. అదేమో పెండ్లము సంసారం అయినాక మొగుడు పెళ్ళం కొట్లాడుకోరా, చాలా వింతగా ఉంది. ఏమో వచ్చింది కొట్లాడుకొనింది, కొట్లాడుకుని ఆలిగి ఆ రోజులు పుట్టినింటికి పోయింది. అయ్యో స్వామి చెప్పాడు, స్వామి చెప్పా చేసుకోపా అని పోయి పుట్టినింట్లో కూర్చోండి. ఇట్లానే స్వామి చెప్పేది. అదే పురోహితుడు చెప్తే పోయి అడుగుతారా ఏమయ్యా ఎట్లా చూస్తుంది అంటే చెంప కొడతాడు, నేను చెంప కొట్టించుకుంటాను వాళ్ళు కొడతారు. పురోహితుని అడుగుతారా, జ్యోతిషుని అడుగుతారా స్వామికి? స్వామి చెప్పే చేస్తే ఇట్లయిపోయి చూడపో, ఇట్లయిపోయి అట్లయిపోయి ఎట్లయిపోయి ఇట్లు చెప్తే ఇట్లా. వశిష్ఠుడు జనకుడు ముఖ్యమైనటువంటి వాళ్ళు ముహూర్తం పెట్టి చేసిన పెండ్లిలో శ్రీరామచంద్రుని యొక్క దేవాది దేవుడు శ్రీరామచంద్రుడు కష్టాలు అనుభవించలేదా? భార్య వియోగం జరగలేదా? అడవులు పట్టుకుని పోలేదా? సంసారమైన ఉండవా? ప్రతిదీ స్వామిని తిడతారు కదా, అదొక మోజు. మీకు స్వామిని తిట్టాలంటే చాలా ఇంట్రెస్ట్ అయ్యాము. చూడండి, ఒక నగ్న సత్యం బాగా వినుకోండి, బాగా వినండి. వేప విత్తనాలు వేసి తీయటి ద్రాక్ష పండ్లను కోరుతున్నారు మీరు, బాగా జ్ఞాపకం పెట్టుకోండి. వేప విత్తనాలు వేసినారు వెనుక తీయటి ద్రాక్ష పండ్లను కోరుతున్నారు మీరు, దొరకవు. కొంత మంచి చేయండి, మంచి చేయండి, సాధన చేయండి, గురువిచ్చిన మంత్రాన్ని గట్టిగా పట్టుకోండి. మీ కృషి ఉండొద్దా? నేనే అన్ని చేయాల్సింది. వెనుక ఏమేమో చేసినారు, జన్మ జన్మాల నుంచి వస్తున్నాయి. ఇప్పుడు చూస్తే అర్జెంటుగా స్వామి ఆశీర్వాదం చేయి, వచ్చినాము ఆశీర్వాదం చేయి, ఆశీర్వాదం చేయి. ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి వరకు బాగా జీతాలు తీసుకుంటారు. ప్రతి నెల జీతం తీసుకునేది, ఆ లీవ్ ఉంటే దాన్ని సరెండర్ చేసుకునేది, ఎన్కేష్ చేసుకునేది, ఇట్లా బాగా ఎంజాయ్ చేసేది. ఫిబ్రవరి మార్చి నెలలో వచ్చే గ్రహచారం. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ నరసింహపల్లి ఊరికి అంటారా, కట్టు ట్యాక్స్ అంటారు. ఎక్కువ తిన్నావు కాబట్టి కక్కిస్తారు వాళ్ళు. అప్పుడు చూడండి ఆఫీసర్లు ఉద్యోగస్తులు ఇక్కడ అక్కడేస్తారో అక్కడిది ఇక్కడేస్తారో ఆ ట్యాక్స్ తప్పించుకోవాలని చెప్పి ఏమేమో యుక్తులు కుయుక్తులు పొందుతారు. అయితే ఆఫీసర్ ఇడిస్తాడా? కట్టువాడా? లేకుంటే ఎన్ఎస్సీ సర్టిఫికెట్స్ తీసుకో. అదే రీతి సంవత్సరం పొడుగు అనుభవించినావు, లాస్ట్లో కక్కలసిందే. కాబట్టి జన్మ జన్మాల నుంచి తీసుకొని వచ్చినారు, దాన్ని అనుభవించవలసిందే. కొంచెం ఓపిక పట్టాలి, ఓపిక పట్టాలి.